ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో వ్యవసాయంలో వరి నాట్ల యంత్రం గురించి వివరంగా తెలుసుకుందాం. మనం సాంప్రదాయ పద్ధతిలో నాట్లు వేయటం వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. కూలీలు సమయానికి దొరకటం లేదు, కూలీలు దొరికినా ఎక్కువ వేతనం అడుగుతున్నారు. దీనివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. అదే మనం నూతనంగా ఉపయోగించే ఈ వరి నాట్ల యంత్రం వల్ల కూలీల సమస్యలు మరియు కలుపు సమస్యలు తగ్గించుకోవచ్చు, మంచి దిగుబడిని పొందవచ్చు. కూలీల కంటే కూడా ఈ యంత్రం నారును సమాన దూరంలో సమాన సంఖ్యలో వేస్తుంది. దానివల్ల పంటకు సరైన వెలుతురు, గాలి రావటం వల్ల పంట బాగా పండుతుంది. ఇలాంటి ముఖ్యమైన అంశాలను మన రైతన్నలకు క్షుణ్ణంగా తెలపటానికే మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ చేను కబుర్లు అనే రేడియో కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి ఈరోజు ఈ వరి నాట్ల యంత్రం గురించి తెలుసుకుందాం.
ఏం దేవమ్మా, ఏం సంగతి? పొలం పనులు ఎట్లా సాగుతున్నాయి? ఏంది వదినే, నేను ఇట్లా బడబడా మాట్లాడుతుంటే నువ్వేమో రందితో ఉన్నావు.
ఏముండుడో ఏమో అబ్బా, బతుకు మీద ఆశే లేకుండా పోతాంది.
అయ్యో ఏంది వదిన, ఒకటేసారి ఎంత మాట అన్నావు, నీకంత కట్టం ఏమొచ్చింది?
ఏం చెప్పమంటావు అబ్బా, నారుమడి దున్ని 10 రోజులైతాంది, నాటేద్దామంటే కూలీలు దొరకట్లేరు.
నిజమే వదిన, కూలల్ల కరువు బాగైంది, అస్సలు దొరుకుతలేరు.
ఏం చేద్దామన్నా ఏం తోత్తలేదబ్బా.
అరే నీకు ముచ్చట తెలిసిందా, మన రాధమ్మ ఏదో యంత్రంతోనే నాటేసిందంట కదా, గదేదో తెలుసుకుందామా వదిన?
అయ్యో అవునా, గట్లనా? అదేం యంత్రం నాకు తెలియదు. అదే జల్ది రాధమ్మ దగ్గరికి పోయి తెలుసుకుందాం పా మరి.
ఓ అదేవమ్మ, అనసూయమ్మ ఎటో నిమ్మలంగానే బయలుదేరేలు కదా, ఇటెంకన గననే పడతలేరేందబ్బా? ఏంటి సంగతులు, పొలం పనులు ఎడదాకాచ్చినాయేంది?
ఏం పొలం పనులో ఏమో గాని, నువ్వు గదేదో వరి నాట్ల యంత్రంతో నాటేసినావట గదా, అదేదో మాకు కూడా చెప్పరాదే కొంచెం.
హా తప్పకుండా చెప్తా. మన సాంప్రదాయ పద్ధతిలో వరి గింజలు విత్తినప్పుడు ఎక్కువ విత్తనాలు చల్లడం జరుగుతుంది గదా, ఈ విదజల్లిన విత్తనాలు పక్షులు తినే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విధంగా చల్లటం వల్ల విత్తనాలు సమదూరంలో పడే అవకాశం ఉండట్లేదు. అందువల్ల మొలకలు కొన్ని చోట్ల దట్టంగా, మరికొన్ని చోట్ల పల్చగా వచ్చి వరి మొలకల నాణ్యత దెబ్బతింటుంది గదా. విత్తనాలు బాగా పెరిగే సమయంలో నీరు పెట్టకపోవటం వల్ల కలుపు మొక్కలు పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది గదా.
కలుపు తీయడానికి కూలీ ఖర్చు మరియు కలుపు నివారణ మందులు పిచికారీ చేయడానికి పెట్టే ఖర్చుల భారం మరింత పెరుగుతున్నాయి. వీటి ప్రభావం పంట రాశి మీద పడుతుంది. విత్తనాలు చల్లినప్పుడు అవి పెరిగే వరకు వాటిని తరలించడానికి, నాట్లు వేయడానికి అధిక సంఖ్యలో కూలీలను వాడటం వల్ల ఖర్చు కూడా పెరుగుతుంది. పని పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. లాభ నష్టాలను పక్కన పెడితే రైతులకు సరైన సమయంలో సరిపడే కూలీలు దొరకడం చాలా కష్టంగా మారుతుంది.
చేతితో వరి నాట్ల పని చాలా సమయం పడుతుంది దీనా. అంతేకాక నార్లు చేతితో వేసే విధానంలో పెరిగిన నారు వాడడం వల్ల అవి దెబ్బతినే అవకాశం చాలా ఉంటుంది. కూలీలు వరి నాట్లు వేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో వేయటం వల్ల నారు మధ్య దూరం, నాట్ల లోతు వేరువేరుగా ఉంటుంది. అందువల్ల పంట నాణ్యత దెబ్బతింటుంది. ఈ విధానంలో నాట్లు కూడా వరుస క్రమంలో రావట్లేదు దిన. అందువల్ల పొలంలో కలుపు తీయుట, ఎరువులు వేయటం, పంట యాజమాన్య పద్ధతులు చేపట్టడం కూడా కష్టమవుతుంది. మరి సులభ పద్ధతిలో అలాగే మన సమస్యలన్నింటినీ తొలగించే ఆ యంత్ర పద్ధతి గురించి జర చెప్పరాదే?
ఓ తప్పకుండా చెప్తాను. ఈ యంత్రాన్ని వాడే పద్ధతిలో ముందుగా నారును ప్రత్యేక పెట్టెలలో పెంచుతారు. అందువల్ల తక్కువ స్థలంలో నారును పెంచవచ్చు. పెంచిన నారును పెట్టెలతో సహా పొలానికి తరలించవచ్చు. దానివల్ల ఖర్చు బాగా తగ్గుతుంది. చేతి నాట్ల కన్నా 60 ఇంతలు ఈ యంత్రం పనిచేస్తుంది. దీనివల్ల కూలీలకు అయ్యే ఖర్చు చాలా ఆదా అవుతుంది.
అవును గాని రాధమ్మ, ఈ యంత్రం నాటెట్లేస్తుంది?
పెంచిన నారును పెట్టెల నుండి తీసుకుని ఈ యంత్రం నారు వేస్తుంది. దీనివల్ల పంట నాణ్యత పెరుగుతుంది. యంత్రం నాటు వేసేటప్పుడు సరైన వరుస క్రమంలో నార్లు పడతాయి. అందువల్ల పంటకు సరైన గాలి, వెలుతురు, సూర్యరశ్మి అందుతుంది. మంచి ఫలితం వస్తుంది. దీనివల్ల కలుపు నివారణ మందులు కూడా తగ్గుతాయి.
అవును రాదమ్మా, ఈ యంత్రాన్ని వాడటం కష్టంగా ఉంటుందా?
అదేం లేదు కిట్టమ్మా, ఈ యంత్రాన్ని వాడటం చాలా సులువే. అంతేకాదు, ఈ యంత్రం వల్ల చాలా లాభాలున్నాయి. ఒకేసారి 6 వరుసలలో వేగంగా వరి నాట్లు వేస్తుంది.
అది సరే గాని రాదమ్మా, ఇది ఎన్ని గంటలకు ఎన్ని ఎకరాల నాటు వేస్తుంది?
మంచి ప్రశ్న అడిగావు అనసూయమ్మ. ఇది కేవలం 2.5 గంటలలోనే 1 ఎకరం నాటు వేస్తది. అంతేకాదు, ఇది 60 మంది కూలీల పనిని అవలీలగా చేస్తుంది. అంతేకాదు, దీనికి 2 సిలిండర్లు కలిగి ఉన్న ఈ వాటర్ కూల్డ్ ఇంజన్ చాలా శక్తివంతమైంది.
అవును రాదమ్మ, మరి ఈ యంత్రం బురదలో ఎలా పనిచేస్తుందంటావు?
దీనిని మనం ట్రాక్టర్ ని నడిపిన విధంగా నడపాలి. దీనికి చక్రాలు చాలా వెడల్పుగా ఉండడం వల్ల క్లిష్టమైన పరిస్థితులు ఉండే పొలంలోనైనా చాలా సునాయసంగా పనిచేస్తుంది. దీనివల్ల డ్రైవర్ కు ఎక్కువసేపు నడిపిన శ్రమ అనిపించదు.
అవును రాదమ్మా, మరి ఈ యంత్రం శబ్ద కాలుష్యం చేయదా?
అదేం లేదు అనసూయమ్మ, ఈ యంత్రం చాలా తక్కువ శబ్దం చేస్తుంది. దీనివల్ల ఎలాంటి శబ్ద కాలుష్యం జరగదు.
మరి నారు పెంచే పద్ధతిలో 8 కిలోల వడ్లు ఉపయోగపడతాయంటావు?
సాంప్రదాయ పద్ధతిలో వేస్తే 1 ఎకరానికి 50 కిలోల వడ్లు అవసరమైతాయి. కానీ యంత్రంతో వేస్తే మాత్రం 20 కిలోల వడ్లు సరిపోతాయి. అంతేకాదు, సాంప్రదాయ పద్ధతిలో వేసిన నాటులో పిలకలు 20 నుంచి 25 వరకే వస్తాయి. కానీ యంత్రంతో వేస్తే నాటులో 30 నుంచి 40 పిలకలు వస్తాయి. దానివల్ల సూర్యరశ్మి, గాలి బాగా తగిలి మంచి దిగుబడి పొందవచ్చు. మొదట్లో చిన్నటి నారును చూసి భయపడ్డా తరువాత మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీనివల్ల తక్కువ ఖర్చు, నమ్మకమైన పనితనం, అత్యంత నాణ్యమైన పంట పొందవచ్చు.
అవును రాదమ్మా, దీన్ని కొనుక్కోవాలంటే బాగా ఖర్చు అవుతుందన్నమాట. మరి ఎట్లా కొందాం?
అదేం లేదు కిట్టమ్మా, మీరు 4-5 కలిసి దీన్ని కొనుగోలు చేయవచ్చు. మీకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు, ఎవరికి అవసరం ఉన్నప్పుడు వారు వాడుకోవచ్చు. దీనివల్ల డబ్బులు మీకు ఆదా అవుతాయి. మంచిగా అందరూ వాడుకోవచ్చు. దీన్ని అంతేకాదు, కొనుక్కోవడానికి మనకు యంత్రలక్ష్మి పథకం చాలా అందుబాటులో ఉంది. మీరు ఆ పథకాన్ని ఉపయోగించుకొని కూడా కొనుక్కోవచ్చు.
అవును అనసూయమ్మ, నీకు ఈ యంత్రం పనితనం గురించి అర్థమైంది కదా. ఇది ఎంత బాగా పనిచేస్తుందో తెలిసింది కదా.
అవును వదినే, నువ్వు ఇది చెప్పగానే నా మనసు నిమ్మలమైంది, నా దిగులంతా పోయింది.
అంతేకాకుండా మనకు శ్రమను తగ్గించడానికి, పనిని సులువు చేయడానికి ఈ యంత్రం బాగా ఉపయోగపడుతుంది. అంతే కదా అనసూయమ్మ?
అంతే అంతే.
అవునవును వదినే, బాగా చెప్పినావు. వెంటనే వెళ్లి మీ అన్నకు ఈ ముచ్చట చెబుతా, పోయేస్తా మరి.
హా దేవమ్మ, నీకు ఈ యంత్రంపై ఏమైనా సందేహాలుంటే నా దగ్గరకు రా, దిగులు పడకు, సరేనా?
తప్పకుండా వస్తా వదినే. మంచిది, ఇక పోయేస్తా మరి.
తెలుసుకున్నాం కదా మన వరి నాట్ల యంత్రం గురించి, అదే విధంగా దాని వల్ల కలిగే లాభాల గురించి కూడా తెలుసుకున్నాం. ఈ యంత్రాన్ని 4-5 కలిసి కొనుగోలు చేయొచ్చు. అంతేకాదు, అవసరం ఉన్నప్పుడల్లా తోటి రైతులకు ఈ యంత్రాన్ని కిరాయికి కూడా ఇవ్వచ్చు. అదే విధంగా దీనిని కొనుగోలు చేయడానికి యంత్రలక్ష్మి అనే పథకం మనకు అందుబాటులో ఉంది. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీకు దగ్గరలో ఉన్న సబ్సిడీలను సంప్రదించండి. ఈ విధంగా యంత్రాన్ని ఉపయోగించడం ద్వారా రైతులకు శ్రమ తక్కువగా ఉంటుంది, దిగుబడి ఎక్కువగా వస్తుంది. యంత్రాన్ని ఉపయోగించడం ద్వారా సమయం చాలా ఆదా అవుతుంది. అన్నా, రైతన్నా, వరి నాట్ల యంత్రాన్ని వాడన్నా, అధిక దిగుబడిని పొందన్నా. కూలీలు వేసే నాటు కన్నా యంత్రం వేసే నాటు మిన్న.
వరి గింజని కడుపు సల్లగుండా, అమ్మ వరి గింజని మనసు ఎండికొండా. వరి గింజని కడుపు సల్లగుండా, అమ్మ వరి గింజని మనసు ఎండికొండా. ఆకలి పేగుల అరుపులను గైకొని అమ్మెనుక అమ్మవై బతుకుల్లో మెతుకువై. అవనిలో నా అన్న పూర్ణమై కొలువున్న వరి గింజ నీ కడుపు సల్లగుండ అమ్మ వరి గింజ నీ మనసు ఎండికొండ వరి గింజ నీ కడుపు సల్లగుండ అమ్మ వరి గింజ నీ మనసు ఎండికొండ రైతు చెమట చుక్కల స్పర్శ పొందగా నీ తనువు నిలువెల్ల పులకించి పోవులేమో తన చేయి నీ ఎదలను తాకగానే నీవు నిండు ముత్తైదువైపోతువేమో రైతు సేవకు పొంగి రైతు ప్రేమను పొంది సిరుల పంటకు జన్మనిచ్చేటి తల్లివో వరి గింజ నీ కడుపు సల్లగుండ అమ్మ వరి గింజ నీ మనసు ఎండికొండ వరి గింజ నీ కడుపు సల్లగుండ అమ్మ వరి గింజ నీ మనసు ఎండికొండ కన్న బిడ్డల నిన్ను సాదుకున్నా రైతు సావుకారింటికి సాగనంపుత ఉంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నా రైతు కన్నీరు కనురెప్పలను తన్నుకొని పారే పుట్టింటి నిడిసి అత్తింటి కోయినట్టు గోనె సంచుల సాటు గొల్లుమంటావేమో వరి గింజ నీ కడుపు సల్లగుండ అమ్మ వరి గింజ నీ మనసు ఎండికొండ వరి గింజ నీ కడుపు సల్లగుండ అమ్మ వరి గింజ నీ మనసు ఎండికొండ
ఈ విధంగా యంత్రాలను ఉపయోగించడం ద్వారా రైతులకు శ్రమ తక్కువగా ఉంటుంది, దిగుబడి ఎక్కువగా ఉంటుంది. రైతు పంట మొదలు పెట్టినప్పటి నుంచి విత్తనాలు కొనేటప్పుడు విత్తనాలు కల్తీ, విత్తనాలు కొని విత్తులను చల్లేటప్పుడు కూలీల కొరత, ఎలాగోలా పంట వేస్తే బోరు బావులు సక్రమంగా పనిచేయక నీటి కొరత, ఎన్నో పూజలు చేస్తే వానతల్లి కనుకరించి వర్షం కురిపిస్తే ఆ వర్షం నీటిలో పంటలు పండించే రైతులు ఎంతో మంది. ఎన్నో కష్టాలు పడి నష్టాలు పడి తాను తినకుండా పంటలు పండిస్తే ఆ పంటను మార్కెట్లోకి తీసుకెళ్లి అమ్మేటప్పుడు తక్కువ దిగుబడి వస్తుందని తెలిసి కూడా రైతు వ్యవసాయాన్నే నమ్ముకుంటాడు, అమ్ముకోవడం లేదు. దేశానికి వెలుగులు దిద్దుతూ తాను చీకటిలో కొవ్వతిలా కరిగిపోతున్నాడు. అదును చూసి దున్ని విత్తు చల్లితే మబ్బు చెదిరిపాయే, పిట్ట తినిపాయే. నడుస్తున్న కలికాలంలో ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు. ఏ కల్మషం లేని ఓ బంగారు పాత్ర నీ మనసు. అలాంటి రైతులు ఉంటున్నారు కాబట్టే ఈ దేశం ఇంకా బతుకుతుంది. ఎండకు ఎండి వానకు తడిసిన రైతులు దేశానికి వెన్నెముక అంటున్నాము. రైతు అంటే రారాజు. తాను గంజినీళ్లు తాగి మన కడుపు నింపే ఒకే ఒక దైవం మన రైతన్న. వ్యవసాయం అంటే బరువు కాదోయ్, వ్యవసాయం అంటే బాధ్యతోయ్. రైతుకి ఎంత కష్టం వచ్చినా ఎన్నిసార్లు నష్టపోయినా వ్యవసాయాన్ని మాత్రం వదలడు. అలాంటి రైతన్న కోసం మా ఈ చిన్ని ప్రసారం అంకితం.
ఈ వారం మన చేను కబుర్లలో వరకట్న సమస్యల గురించి తెలుసుకుందాం. పెళ్లి చేసుకోవడానికి బహుమతిని డిమాండ్ చేయడం, పెళ్లికి తప్పకుండా ఏదైనా ఇవ్వాలి అని చేసుకునే ముందస్తు షరతునే వరకట్నంగా నిర్వచించవచ్చు. స్త్రీలకి ఆర్థిక బలం ఇవ్వాలన్న మన భారతీయ సాంప్రదాయ భావాలు వరకట్నానికి మూల కారణంగా చెప్పవచ్చు. స్త్రీలకు తల్లి నుంచి కుమార్తెకు వారసత్వంగా ధనం సంక్రమిస్తుంది. ఈ ధనం ఆస్తి, నగలు, వస్త్రాలు, కుటుంబ వ్యాపారంలో వాటాల రూపంలో ఉంటుంది. అత్తామామలు ఇచ్చే బహుమతులు కూడా ఇందులో భాగమే. స్త్రీ అనుమతితోనే ఆ సంపదను ఇతరులు అనుభవించడానికి వీలుంది. దీనివల్ల కుటుంబంలో స్త్రీకి ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం స్త్రీ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. కాలక్రమేణా ఈ సాంప్రదాయం వరకట్న బిశాచిగా మారింది. చాలా సందర్భాలలో వివాహ సమయంలో వరుడి తరపు వారు లాంఛనాలను తీర్చడానికి వధువు తరపు వారు తాహతకు మించి చేసే ప్రయత్నంలో కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది. పెళ్లప్పుడు అంగీకరించిన వరుడి కోర్కెలు వధువు తరపు వారు తీర్చలేకపోతే వధువు, ఆమె తల్లిదండ్రులు అన్ని రకాల అవమానాలకు గురి
కావడం, కొన్ని సందర్భాల్లో హింసకు గురి కావడం జరుగుతుంది. స్త్రీధనం కేవలం సంబంధిత స్త్రీలకే చెందినది. అయినప్పటికీ ప్రస్తుత వరకట్న విధానంలో భర్తకు, అత్తామామలకు పెళ్లి కుమార్తె చెల్లించే శుల్కంగా రూపాంతరం చెందింది. పెళ్లి పేరుతో వరుణ్ణి వధువు తరపు వారు బహిరంగ వేలంలో కొనుక్కున్నట్లవుతుంది. ఇది వధువు తనను పెళ్లి చేసుకోవడానికి వరుడికి చెల్లించే ధరగా కనిపిస్తుంది. చరిత్ర. ప్రాచీన కాలంలో మాతృస్వామిక తెగల్లో కన్యాశుల్కం అనే సంప్రదాయం ఉండేది. అందులో పెళ్లి కూతురు తల్లిలకే పెళ్లి కొడుకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది. వేదకాలం వచ్చేసరికి మాతృస్వామిక వ్యవస్థ అంతరించి పితృస్వామిక వ్యవస్థ ఏర్పడింది. పూర్వం సృష్టి ధర్మం ప్రకారం పురుషులు అహర్నిశలు కష్టపడి డబ్బు సమకూర్చేవారు. స్త్రీలు తమ ఇంటి పట్టున ఉండి సంసారాల్ని చక్కబెట్టుకునేవారు. పురుషుడు తన భార్య పిల్లలను పోషించడానికి ఆర్థిక పరిస్థితి సరిపోయేది కాదు. కనుక ఆడపిల్లను ఇచ్చేవారు అల్లుడికి ఎంతో కొంత ధనం ఇచ్చేవారు. ఇలా వరకట్న ఆచారం పుట్టింది. వరకట్నం పురుషుడు సంపాదించే డబ్బుకి కలిస్తే మరింత బలంగా ఉండేది. ఏ కారణం చేతనైనా భర్త చనిపోతే భార్యకు వరకట్న డబ్బైన రక్షణగా ఉంటుందని కూడా భావన ఉండేది. వరకట్నం దుర్వినియోగం అయ్యేది కాదు. వరకట్న మరణాలు. దేశంలో వరకట్నం, వరకట్న సంబంధిత నేరాల కట్టడికి కఠిన చట్టాలను తీసుకొచ్చినా, ఆ దురాచారాల వ్యతిరేకంగా నిరంతరం ప్రచారం జరుగుతున్నా, దేశవ్యాప్తంగా అబలల ఆక్రందనలు మాత్రం ఆగడం లేదు. ఆ తరహా హత్యలు నిరంతరం పెరుగుతుండడమే దానికి నిదర్శనం. జాతీయ నేర గణాంకాల సంస్థ NCRB ఇటీవల నివేదిక చెబుతున్న చేదు నిజమిది. గంటకో ప్రాణం చొప్పున దేశవ్యాప్తంగా ఏటా కనీసం 8,000కు తక్కువ కాకుండా వరకట్న పిశాచానికి బలైపోతున్న వారిని కాపాడాలని హెచ్చరిస్తున్నాయి. మహిళలపై అత్యాచారాలు, లైంగిక హింస, ఇతర ఘోరాలకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఇంకెన్నో ఆందోళనకర అంశాలున్నాయి. 2011 నుండి 2012 సంవత్సరాల మధ్య ఈ తరహా నేరాల్లో 6.4% పెరుగుదల నమోదైంది. ఆ నివేదిక ప్రకారం చూస్తే అత్యాచారం తర్వాత అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం వరకట్న హత్యలే. జాతీయ నేర గణాంక సంస్థ గణాంకాల ప్రకారం వరకట్న సంబంధ సమస్యలతో 2001 జనవరి నుంచి 2012 డిసెంబర్ వరకు 91,202 మంది మహిళలు మృత్యువాత పడ్డారు. 2012లోనే మొత్తం 8,233 వరకట్న చావులు నమోదయ్యాయి. ముఖ్యంగా 2007 నుంచి 2011 వరకు ఏటా అవి పెరుగుతూనే వస్తున్నాయి. 2007లో 8,093 మంది స్త్రీలు మరణించగా 2011 వచ్చేసరికి అది 8,618 మందికి పెరిగింది. అయినా ఈ కేసుల్లో దోష నిర్ధారణ శాతం 2011తో పోల్చితే 2012లో 3.8% తగ్గడం గమనించాల్సిన విషయం. 2008లో 4 గంటలకొకసారి వినిపించిన మహిళల ఆర్తనాదం ఇప్పుడు గంటకొకటిగా మారింది. వరకట్నం విశ్వరూపం. ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హింసల్లో ప్రధాన పాత్రధారి వరకట్న సమస్య. ఈ సామాజిక రుగ్మతపై అవగాహన, సమస్య నియంత్రణ కోసం దశాబ్దాలుగా అనేక వేదికలపై అంతర్జాతీయ సమాజం అనేక ప్రయత్నాలు చేసింది. యత్ర నార్యంతు పూజ్యంతే తత్ర దేవతః అని ఆడవారిని గౌరవించాలనే పుణ్యభూమిగా చెప్పుకుంటున్న వరదగడ్డపై వరకట్న బాధితురాళ్ల గురించి ఆందోళన వ్యక్తం చేయని వారు లేరు. ఆగర్భ శ్రీమంతుల నుంచి పేద మధ్యతరగతి వరకు ఏ ఒక్కరిని వదలని సమస్యే వరకట్నం. అంతేకాక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే పేద మధ్య దిగువ తరగతులకే ఇది పరిమితం కావటం లేదని ఇప్పుడు NCRB వంటి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఆర్థికంగా మంచి స్థితిలోని కుటుంబంలోనూ కట్నం సమస్యలను సృష్టిస్తుంది. డిగ్రీలు, పీజీలు, PhDలు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇలా ఏ ఒక్కరు మినహాయింపు కాదు. విద్యార్థికులు సైతం కట్నానికి ఆశపడుతూ ఈ సామాజిక దురాచారాన్ని పెంచి పోషిస్తున్నారు. వరకట్న చట్టాల్లోని లొసుగులు వల్ల కేసుల విచారణలు కూడా చాలా ఆలస్యమవుతున్నాయి. ఇవి కూడా ముద్దాయిలకు ఇతోధికంగా తోడ్పడుతున్నాయి. అక్కరకు రాని చట్టాలు. 2002 నుండి 2012 మధ్య కాలంలో ఈ మొత్తం నేర గణాంకాలను పరిశీలిస్తే నాగాలాండ్, లక్షద్వీప్, ట్రిప్ మాత్రమే వివాహితులకు కాస్త సురక్షిత ప్రాంతాలుగా తేలుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అక్కడ ఒక్క వరకట్న కేసు కూడా నమోదు కాలేదు. మరోవైపు ఉత్తరప్రదేశ్, బీహార్ మాత్రం అత్యంత ప్రమాదకర జాబితాల్లో ముందు వరుసలో నిలుస్తున్నాయి. ఇవన్నీ కాదు, కొన్ని దశాబ్దాలుగా ఏ నివేదికను చూసినా దేశ వ్యాప్తంగా మహిళలు పడుతున్న కష్టనష్టాలను కళ్లకు కడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గృహహింసకు సంబంధించి గతంలో కేంద్ర మహిళా శిశు కుటుంబ శాఖ సహాయ మంత్రి చేసిన వ్యాఖ్యల ప్రకారం అయితే దేశంలో మహిళల్లో 70% మంది ఏదో ఒక రూపంలో గృహహింసను ఎదుర్కొంటున్నారు. NCERB గణాంకాల ప్రకారం ప్రతి 3 నిమిషాలకొకసారి మహిళపై ఏదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంది. ప్రతి 9 నిమిషాలకు ఒకసారి భర్త అత్తామామల రూపంలో వివాహితులు వేధింపులకు, హింసకు గురి అవుతున్నారు. గృహహింస నిరోధం పేరు చెప్పి అనేక కఠిన చట్టాలు అమలు చేస్తున్న నేపథ్యంలోనూ ఈ దారుణాలు ఏమాత్రం ఆగకపోవడానికి వైఫల్యం ఎవరిది అనేది ఇప్పుడు మన ప్రభుత్వం, పౌర సమాజం ఆలోచించుకోవాల్సిన విషయం. వికటించిన ప్రయత్నాలు. 1980లలో మహిళా సంఘాలు వరకట్నం సమస్యపై పెద్ద ఎత్తున ఉద్యమించి కీలక విజయాలను సాధించారు. పెళ్లి జరిగిన 7 ఏళ్లలోపు అగ్ని ప్రమాదాల్లో ఆ గృహిణి మరణిస్తే అసహజ మరణంగా నమోదు చేయాలని, భర్తపై తక్షణం హత్య కేసు పెట్టాలనే నిబంధనలు వచ్చాయి. వధువు మరణ వాంగ్మూలం వీలులేని, తిరుగులేని సాక్ష్యంగా పరిగణించాలని చట్టంలో మార్పులు చేశారు. అప్పటి నుంచి కొంతకాలం పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే చట్ట సవరణల తర్వాత కనీసం మృతుల జాబితాలోకి ఎక్కే అవకాశం కూడా ఆ మహిళలు కోల్పోయారు. 3 ఏళ్ల క్రితం వరకట్న భర్తలపై ఎలాంటి కనికరం చూపనక్కర్లేదన్న తీర్పు సైతం అలానే అదో జగత్తులో కలిసిపోయింది. దుర్వినియోగం అవుతున్న చట్టం. అనేక సందర్భాల్లో వరకట్న నిషేధం చట్టాన్ని దుర్వినియోగం చేయడం కూడా జరుగుతుంది. కుటుంబంలో ఇతర కారణాల వల్ల ఏర్పడిన మనస్పర్ధలను కూడా వరకట్న సంబంధ కేసులుగా చిత్రీకరించి భర్తను, అత్తామామలను ఇరికించిన సంఘటనలు లేకపోలేదు. కొన్ని సందర్భాలలో అమాయకులు బలవుతున్నారు. చేపట్టాల్సిన చర్యలు. చట్టాల ద్వారా, ఉద్యమాల ద్వారా తరతరాలుగా కొనసాగుతున్న దురాచారాన్ని అరికట్టడం కష్టం. అలాగని ఈ దురాచారాన్ని కొనసాగనివ్వాలని కాదు. సమాజంలో స్త్రీకి పురుషునితో పాటు సమానంగా ఆస్తిని వారసత్వంగా పొందే హక్కు కల్పించాలి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ మేరకు చట్టాలు చేశాయి. హిందూ వారసత్వ చట్టాన్ని సవరించి కుమార్తెల ఆస్తిని అన్యక్రాంతం చేయడాన్ని నిషేధించాలి. యువతీ యువకుల వైఖరిలో మార్పు రావాలి. వీటన్నిటికంటే తల్లిదండ్రులు తమ వివాహిత కుమార్తెలకు ఆదాయాన్ని ఇచ్చే ఆస్తులను, అంటే పొలం, ఇల్లు, వ్యాపారంలో వాటా కానుకగా ఇస్తే వారికి సాధికారత చేకూరుతుంది. విద్య, వ్యాపార, రాజకీయ రంగాలలో మహిళా భాగస్వామ్యం పెరిగి వారికి స్వాధీనత లభించినప్పుడే వరకట్న దురాచారం సమసిపోతుంది. మరికొన్ని సూచనలు. చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోవడమే అత్యధిక మరణాలు నమోదుకు కారణమని జాతీయ మహిళా సంఘం అభిప్రాయం. పోలీసులు మరింత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు తమ హక్కుల గురించి, చట్టాల గురించి అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే వరకట్న నిషేధ చట్టం వంటి చట్టాలను ప్రభావవంతంగా అమలు చేయడం సాధ్యమవుతుంది. వరకట్న వేధింపులు మొదలవ్వగానే మహిళలు సమస్యను చట్టం దృష్టికి తీసుకురాకపోవటం, పోలీసులు కూడా కేసు విషయంలో ఉదాసీనంగా వ్యవహరించటంతో ఈ కేసులు నిలబడట్లేదని న్యాయ నిపుణుల అభిప్రాయం. ఇలాంటి కేసుల్లో పోలీసులు త్వరితగతిన విచారణ ప్రారంభించి మొదట్లోనే చర్యలకు దిగితే ఫలితం ఉంటుంది. వరకట్న నిషేధ చట్టం 1961కి 1986లో సవరణలు జరిపిన ఇంకా కొన్ని లోపాలున్నాయి. ఈ లోపాలను సవరించాలి. బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ విభాగాల కమిషన్లు స్పష్టమైన కార్యాచరణ దిశగా కదలాలి. వరకట్నం ఇవ్వడం లేదా తీసుకున్నందుకు పడే శిక్షలు. 5 సంవత్సరాలకు తక్కువ కాకుండా కారాగారం మరియు 15,000 రూపాయల జరిమానా. వరకట్నం 15,000 కంటే ఎక్కువ ఉంటే వరకట్నం మొత్తానికి సమానమైన జరిమానా ఉంటుంది. ఐపీసీ విభాగం 498A నేరం క్రూరత్వాన్ని తెలుపుతుంది. క్రూరత్వం భర్త లేదా భర్త బంధువులు క్రూరంగా ప్రవర్తిస్తే అతనికి లేదా బంధువుకు జైలు శిక్షను వేస్తారు. అది 3 సంవత్సరాల వరకు ఉండవచ్చు లేదా జరిమానా కూడా విధించవచ్చు. ఒక మహిళను అవయవాలు లేదా ఆరోగ్యం పాడయ్యేలాగా కొట్టడం లేదా గాయాలు చేయటం, హింసించటం మరియు ఆమె ఆత్మహత్య యత్నం చేసుకునేలా చేయడం క్రూరత్వం. మానసిక మరియు భౌతిక క్రూరత్వం, హింస, బెదిరించడం, బలవంతంగా కొంత నగదు లేదా ఆస్తి తీసుకురమ్మనటం, అలా చేయకపోతే ఆమె బంధువుల ద్వారా వేధింపులు, మగపిల్లవాడు కావాలనో లేదా ఇతర పిల్లలు మొదలైనవి కావాలని వేధించటం, బాధితురాలు తన బంధువులు లేదా ఏదైనా గుర్తించబడిన సంక్షేమ సంఘం ద్వారా విభాగం 498A IBC కింద లేదా వరకట్న నిషేధ చట్టం కింద క్రూరత్వం ఫిర్యాదు చేయవచ్చు. కట్నం మరణం విభాగం 304B IBC ఈ క్రింది పరిస్థితుల్లో వరకట్న మరణం కేసును పెట్టవచ్చు. ఒక మహిళ మరణం కాలిన గాయాలు, శారీరక గాయాల వలన లేదా అసహజ పరిస్థితుల్లో సంభవించినప్పుడు మరియు మరణం వివాహం జరిగిన 7 సంవత్సరాల లోపల జరిగితే ఈ కేసు పెట్టవచ్చు. అటువంటి సందర్భంలో ఆమె భర్త మరియు అత్తమామలను బాధ్యులుగా చేస్తారు. దోషుడుగా రుజువైతే శిక్ష కనీసం 7 సంవత్సరాల ఖైదు లేదా జీవిత ఖైదు వరకు ఉండవచ్చు. ఆమె మరణం ముందు ఆమె భర్త లేదా భర్త బంధువులు క్రూరంగా కట్నం కోసం వేధింపులు చేసినట్లయితే అప్పుడు అటువంటి మరణం వరకట్న మరణం అవుతుంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం వరకట్న నిరోధక అధికారిని నియమించేలా చట్టం చేస్తుంది. చట్టం యొక్క నిబంధనలు సరిగా అమలు అయ్యేలా చూడటం DPO బాధ్యత. కట్నం అనేది ఒక దుష్ట కార్యం, దీనిని కూకటి వేళ్లతో పెకలించాలి. ప్రతి ఒక్కరూ దీనిని వ్యతిరేకంగా నిలబడితేనే ఇది సాధ్యపడుతుంది. చాలా మంది బాలికలు చిత్రవదకు గురవుతున్నారు, కాలిపోతున్నారు మరియు వారిని కట్నం కోసం కాల్చేస్తున్నారు మరియు చంపేస్తున్నారు. చట్టం ఉంది కాని దానిని ఉపయోగించాలి. విన్నారు కదా శ్రోతలు, వరకట్న సమస్యల గురించి వచ్చే వారం ఇంకొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, జాతీయ బాలికా సంరక్షణ దినోత్సవం ని ఎప్పుడు జరుపుకుంటారు? ఏ జనవరి 23, బి జనవరి 24. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి జనవరి 24. గత వారం రెండవ ప్రశ్న, జాతీయ బాలికా దినోత్సవాన్ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఏ 2007, బి 2008. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి 2008. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు వి నాగేశ్వరరావు, నర్సాపురం, డాక్టర్ ఎస్ స్వరూప, దోమల్గూడ. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు నందిని, ఖమ్మం. వీరందరికీ మా చేను కబుర్ల తరపు నుండి అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, వరి నాటు యంత్రం 1 గంటలో ఎన్ని ఎకరాలు నాట్లు వేయగలదు? ఏ 1/2, బి 1 ఎకరం. ప్రశ్న మరోసారి, వరి నాటు యంత్రం 1 గంటలో ఎన్ని ఎకరాలు నాట్లు వేయగలదు? ఏ 1/2, బి 1 ఎకరం. ఈ వారం రెండవ ప్రశ్న, వరి నాటు యంత్రం ఎన్ని వరుసల్లో నాట్లు వేయగలదు? ఏ 4 వరుసలు, బి 6 వరుసలు. ప్రశ్న మరోసారి, వరి నాటు యంత్రం ఎన్ని వరుసల్లో నాట్లు వేయగలదు? ఏ 4 వరుసలు, బి 6 వరుసలు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరోసారి 9550704672కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం మా చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు, ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.